हरिः प्रयच्छति गुरुः प्रीतो वैकुण्ठं योगिदुर्लभम्। అందుచేత ఇది భాగవత శాస్త్రం. సైన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఏం చేయాలన్నమాట, గురువులు చేసినట్టు చేయాలి. దేశకాల పరిస్థితుల్ని బట్టి అంచేత చాలా బాగుంది మాస్టారు మీరు చెప్పింది. అంచేత ఒక భిక్షాపాత్ర ఒక కఫ్నీ వేసుకుని వెళ్ళిపోయి అడుక్కుంటాను 5 ఇళ్లలో. ఇప్పుడు ఆ సాయి పనిచేయటం లేదు. ఇప్పుడు ఆయన రాజాది రాజా యోగిరాజు అవునా, మరి ఇప్పుడు అడుక్కోడు ఆయన. మరి ఆయన శిష్యులు ఏం చేయాలి? రాజాధిరాజా యోగిరాజుల్లా జీవించండి మీరు. అది మీకు అర్థం అవటం లేదు. అలా జీవిస్తే మీరు యోగిరాజులే. మీరు గురువులే కానీ వదలటం నేర్చుకుంటేనే. విశ్వవిద్యాలయాలు వాటిల్లో రొటేషన్ సిస్టమ్ మీద హెడ్షిప్ వస్తుంది తెలుసు కదా. ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి అందరూ హెడ్లు అవుతూ ఉంటారు. అంటే ప్రొఫెసరే కాదు లెక్చరర్ కూడా హెడ్లు అయిపోతారు. రొటేషన్లో ఒకసారి లెక్చరర్కి హెడ్షిప్ వచ్చింది, 2 ఏళ్లకి ప్రొఫెసరు, ప్రొఫెసర్ తర్వాత రీడరు, రీడర్ తర్వాత లెక్చరరు. ఇప్పుడు ఆ లెక్చరర్ ఎక్కడ కూర్చోవాలి? హెడ్ రూమ్లో కూర్చోవాలి. ప్రొఫెసర్ ఎక్కడ కూర్చుంటాడు? ఇప్పుడు టైం టేబుల్ వేయాలి. ఎవరు చెప్పిన మాట వింటారు? హెడ్ అయినా లెక్చరర్ మాటే వింటారు. ఈ విశ్వవిద్యాలయం వాళ్ళు వింటారు, వైస్ ఛాన్సలరు వింటాడు, అందరూ వింటారు. కానీ ఈ లెక్చరర్కి ఆ రోగం పోలేదే, నేను లెక్చరర్ని అనుకుంటాడు. అంచేత సార్ 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 అని హెడ్ దగ్గరికి వెళ్తాడు. రాకండలాగా ఎందుకు వెళ్ళటం? ఆ పని చేయకండి మీరు. మళ్ళా మీరు గురువులే, ఆ ధైర్యం తెచ్చుకోగలిగితే మీరు. అందుకే మొత్తం ఆధ్యాత్మిక విద్య యొక్క మొదటి లక్షణం భగవద్గీతలో ఏం చెప్తారంటే అభయం. ఎందుకు భయం మీకు? సింహం కథ చెప్పాను మీకు నేను మొదటి క్లాస్లోనే, గుర్తుంది కదా. అది సింహం అని తెలిసిన తర్వాత సింహంలాగా మారడానికి ఎన్ని సాధనలు చేయాలి మీరు అది అర్థం చేసుకోండి. అంచేత సాయి మొత్తుకున్నాడు, నన్ను సాధనలు అడుగుతారు, మంత్రాలు అడుగుతారు మొర్రో, నేను ఎక్కడి నుంచి చెప్పేది అని. ఆ సింహం పిల్ల సింహంగా మారడానికి ఎన్ని క్షణాలు కావాలి? తక్షణమే. కానీ ఆ బలం పుంజుకోవడానికి సమయం పట్టచ్చు. ఈ గడ్డి అంతా తింది కదా గొర్రెగా, ఇప్పుడు మాంసం తినాలి కదా. మరి మాంసం తిని మళ్ళా కాస్త బలం రావాలి, దానికి సమయం పట్టచ్చు. అంతకాలం పడుతుందే తప్ప అది సింహమే. ఆ మానసిక స్థితి చెప్తున్నాడు. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిన్యాస హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలోకీరేణ భాషితం. కాలసర్ప ముఖగ్రాసుడై కష్టాల నాశనం కొరకు శ్రీభాగవత శాస్త్రాన్ని శుకుడు తెలిపినాడు. ఏతస్మాదపరం కించిత్ మనః శుద్ధేన విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. మనశుద్ధి కొరకు ఇంతకంటే గొప్ప సాధన లేదు. అనేక జన్మ పరంపరల పుణ్యం వలనే ఇది లభిస్తుంది. అనేక జన్మాంతరాల పుణ్యం వల్ల ఈ భాగవతాన్ని మీరు వినగలుగుతున్నారు. అంటే ఈ భాగవతాన్ని ఎవరు వినగలుగుతారు? సింహం పిల్లలు. మీకు అర్థమైపోయింది కానీ ఇంకా లోపల ఏమో వదిలేయండి. అంతే, లేకపోతే ఇది వినటానికి రారు మీరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతీదీ కూడా ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంటుంది. మరి యోగ వాసిష్టంలో వాటిల్లో మనిషికి స్వాతంత్రం ఉంది అని కదా అని ఉంది కదా. అది ఎలాంటిదంటే మీరు మీ ఇంట్లో మీరు స్వతంత్రులే, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. కానీ పక్కింట్లో మీకు ఉన్న స్వాతంత్రం ఎంతవరకంటే సీమితమే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మహాభాగవతం దగ్గర నుంచి భీష్ముడు మృత్యువు దగ్గర నుంచి మన పిల్లవాడు పరీక్షలో పాస్ అవుతాడా పాస్ అవడా దగ్గర నుంచి అంతా కూడా నిర్ణయించబడి ఉంటుంది. వేషమెత్త కూడా తేడా లేదు. మీ బాధలు కూడా అందుకే వస్తాయి. బాధలు తగ్గే సమయానికి గురువు దగ్గరికి వెళ్ళడం కూడా నిర్ణయించబడి ఉంటుంది. అంతవరకు మీకు గురువు దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఏదో కారణం వల్ల మీరు వెళ్ళరు. బాధ తగ్గే కాలం వచ్చినప్పుడు మీ వల్లైనా వెళతారు, లేకపోతే ఎవరి ద్వారా అయినా వెళతారు, లేకపోతే కాకతాళీయంగా అయినా వెళతారు. కాకతాళీయంగా వెళ్ళి మహానుభావుడైన వాడు ఒక ఆయన ఉన్నాడు వేమన, అసలు గురువు ఇంకొకరికి ఎవరికో దీక్షిస్తా అన్నాడు. కానీ నిద్ర అలవాటు కదా, దీక్ష తీసుకుంటానన్నవాడు మర్చిపోయాడు. వేమన కాకతాళీయంగా వెళ్ళాడు అక్కడికి, వేమన అయిపోయాడు. అంచేత మనకేమనిపిస్తుంది, స్వాతంత్ర్యం ఉందేమో అని. వాడు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాడు, వీడు వెళ్ళాలనుకోకుండా వెళ్ళాడు. కానీ ఈ రెండు కూడా నిర్ణయించబడి ఉన్నాయి మొదటి నుంచి. అది అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఎందుకు ఇది చెప్తున్నాను, కష్టాలు మీరు ఎంతకాలం అనుభవించాలి అనేది కూడా మీరు నిర్ణయించుకునేదే. నేను కష్టాలు అనుభవించను, గురువు దగ్గరికి వెళ్ళిపోండి, లేదు నేను కష్టాలు అనుభవిస్తాను, మీ ఇష్టం. చాలామంది గురువుని మహా అనుగ్రహిస్తూ ఉంటారు, నా కష్టం కూడా మీద పెడితే గురువుగారు మీరు ఎలా భరిస్తారు, అసలు ఎంత గొప్ప తెలివితేటలో అర్థం చేసుకోండి. అది వాడు హృదయ వైశాల్యం మీరు అర్థం చేసుకోండి. అసలు గురువు హృదయం ఏముంది, శిష్యుడి యొక్క హృదయ విశాలత, గురువు మీద కరుణ, కరుణాసాగరుడి మీద కరుణ. దానికి రమణ మహర్షి ఒక చిన్న కథ చెప్పేవాడు. ఒక రైలు ఎక్కాడు విజయవాడలో, పెద్ద చదివేం లేదు, మొదటిసారి రైలు ఎక్కాడు. ఎంత పెట్టి బరువు అయింది తల మీద పెట్టుకుని ఎక్కాడు. ఎక్కాక రైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కింద పెట్టేరా నాయన అని. మీ బస్తీ వాళ్ళకి మర్యాదలు తెలియవు, రైళ్లను మోస్తోంది కదా, నా పెట్టు బరువు కూడా అదెందుకు మోయాలి అన్నాడు. బరువు మోసేదన్నీ గురువే, బరువులన్నీ మోసేది. ఆ బరువును ఆయనపై పెట్టి, ఆయనపై నువ్వు పెట్టినా పెట్టకపోయినా మోస్తుంది ఆ గురువే. కానీ వీడు అనుగ్రహిస్తాడన్నమాట ఆ గురువుని. ఆ పిచ్చి పని చేయకండి, గురువు మీద బాధ్యత పడేయడం నేర్చుకోండి. ఎలా పడేయాలన్న అభ్యాసం వల్ల, ఎలా పడేయాలన్నది అభ్యాసం వల్ల వస్తుంది. మనకి పట్టుకోవడం బాగా అలవాటైపోయింది, వదలడం నిజంగా అలవాటు అవ్వలేదు. అందుకే పట్టుకోవడానికి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటారు, ఈ మంత్రాన్ని పట్టుకో అంటారు, ఆ మంత్రాన్ని పట్టుకుంటే అయినా అవన్నీ వదిలేస్తామని. కానీ ఈ మంత్రంతో పాటు అవన్నీ పట్టుకునే ఉంటారు మీరు. ఏతస్మాదపరం కించిన్ మనఃశుద్ధైన విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. మనశుద్ధి కొరకు ఇంతకంటే గొప్ప సాధన లేదు, అనేక జన్మ పరంపరల పుణ్యం వల్లనే ఇది లభిస్తుంది. అంచేత చాలా ఆనందాన్ని అనుభవించండి. ఈ వాక్కులు సూతుడు సౌనకుడికి చెప్పినవి, సనకాదులు నారదుడికి, గోకర్ణుడు దుంధికారుడికి చెప్పినవి, దుందుకారికి చెప్పినవి, సుఖమహర్షి పరిశుద్ధుడికి చెప్పిన ఈ భాగవతము చాలా చాలా పుణ్యం ఉంటే తప్ప మనం వినలేము. కానీ ఇంత ఆనందంగా ఇంతసేపు మనం వినగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంది. కానీ ఆ అనుగ్రహాన్ని మీరు పంపిందించుకోండి, మళ్ళా దారి తప్పకండి, బరువు అంతా ఆయన మీద పడేయండి. ఏం చెప్పాను నేను, అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. ఎవరు ఇతర భావాలు లేనివారే నన్ను గూర్చి చింతించుచు ఎడతెక్కక ధ్యానిస్తున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగిండు అట్టి వారి యొక్క యోగక్షేమాల్ని నేను వహిస్తున్నాను. ఆ మొత్తం గురువు మీదే పడేయండి ఈ క్షణం నుంచి. పడేశాక చేయాల్సింది చేయండి, పడేశాక చేయాల్సింది చేయండి. ఇప్పుడు రైలు ఎక్కాడు వాడు, రైలు ఎక్కాక మంచినీళ్ళు తాగడా, భోజనం చేయడా, భోజనం చేస్తూ ఉంటాడు, మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు. రైలు తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. వీడు భోజనం మానేస్తే వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళాక వీడిని ఎవరో మోసుకెళ్ళాలి. అంచేత మీ నిత్య నైమిత్తిక కృత్యాలు, దేశకాల పరిస్థితులను బట్టి మీ సామాజిక నియమాలు, మీ పాత్రలు ఎలా ఉన్నాయో వాటిని నటించండి. కానీ బరువు గురుదేవుల మీద ఉంచండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సమస్త ధర్మాల్ని విడిచిపెట్టి నన్నొక్కని మాత్రం శరణ పొందుము, నేను సమస్త పాపాల నుండి నిన్ను విముక్తిగా చేస్తాను. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే సుఖే సుధాకుంభం గృహీత్వైవ దేవాసద నమ్రాగమన్. శ్రీశుకుడు రాజా పరీక్షితునకు ఈ కథ తెలపటానికి సభలో ఆసీనులై ఉన్నప్పుడు దేవతాగణములు అమృత భాండాన్ని తీసుకుని అక్కడికి వచ్చారు. సుఖమహర్షి పరీక్షితుకి ఈ కథ చెప్తున్నప్పుడు దేవతలు అమృతం తీసుకుని వచ్చారు. ఎవరికి ఇద్దామని, సుఖమహర్షికి ఇద్దామని. సుఖమహర్షి అప్పుడు ఏం చేయబోతున్నాడు, పరీక్షిత్తికి భాగవతం చెప్పబోతున్నాడు. ఎక్కడ భాగవతం, ఎక్కడ అమృతం, బేరం కుదరదు పోపో అన్నట్ట. అంటే ఎంత అద్భుతం అర్థమైందా మీకు? దేవతలకు దేవత్వం ఎందువల్ల ఉంది? అమృతం వల్ల ఉంది. ఆ దేవత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమయ్యారు వాళ్ళు, భాగవతాన్ని తెలుసుకోవడానికి. కథ అంతర్ధానం అది. కథ అంతర్ధానం ఏంటి అంటే, దేవతలు మాకు దేవత్వం వద్దు, దేవతలు దేనివల్ల దేవతలయ్యారు? అమృతం వల్ల దేవతలయ్యారు వాళ్ళు. మాకు ఈ అమృతం వద్దు, ఆ భాగవతం కథ చెప్తే చాలు అంటే శుకుడు ఏమన్నాడు? దేవతలకు భాగవతం వినే హక్కు లేదు అన్నాడు. దేవతలకు భాగవతం వినేటువంటి అధికారం లేదు, మీకుంది. మానవులందరికీ ఉంది అధికారం. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించుకోండి. ఇవాళకి ఇక్కడ ఆపుదాం, మళ్ళీ మొదటి నుంచి చదివేద్దాం. ఇదెంతో గొప్పది. దేవతలకు కూడా దొరకని మీకు హాయిగా ఇచ్చేస్తూ ఉంటే కాస్త ఆ ప్రేమ తెచ్చుకోండి భాగవతం మీద. ప్రపంచంపై విజయం. మన రామాయణం మహాభారతం భాగవతం ఇవే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు లైఫ్ సైన్సెస్ అనే పేరుతో హైటెక్నిక్ కోర్సుల్లాగా చెప్పబడుతున్నాయి. సూర్యుడి యొక్క కాంతి నీరు కలిసి ప్రాణంగా ఎలా ఆవిర్భవిస్తుందో చెప్తున్నారు బయోకెమిస్ట్రీలో. సూర్య విజ్ఞానము జల విజ్ఞానమునకు బయోసైన్సెస్ అని పేరు పెట్టారు వాళ్ళు. మనం భాగవతం మహాభారతం రామాయణం అని పేరు పెట్టాం. ఈ పేర్లే చివరికి మిగులుతున్నాయి. ఇంచేత ఇది భూత భవిష్యత్ వర్తమానాల గురించి కూలంకషంగా తెలుసుకునే వ్యక్తులు పెట్టిన పేర్లు. ప్రపంచాన్ని ఇవాళ సాధించగలరా? దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఒకటి మౌనం, రెండు ఆజ్ఞాచక్రంలో జీవించడం అభ్యసించాలి. దేవతలు పలకాలంటే ఆ ప్రయత్నం చేయడంలో కొన్ని నియమాలు మీరు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. ఇంకా ఆ నియమాలు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆశ్రమంలోకి ఎవరు వచ్చినా ఇంకా మీరు మాట్లాడరు. ఎవరైనా సరే బయట వాళ్ళైనా వాళ్ళకి చెప్పే బాధ్యత మీది. ఇక్కడున్నటువంటి సాయి కానీ వెంకటేశ్వర స్వామి కానీ దేవతా విగ్రహాలు కానీ చాలా చైతన్యమైనటువంటి దేవతా విగ్రహాలు, వాటిని ఉపయోగించుకోవడం తెలిస్తే. మా స్నేహితుడు ఒక తనకి కంప్యూటర్ గురించి చాలా బాగా తెలుసు. అతని ఇంట్లో కంప్యూటర్ ఉంది. కొన్ని కారణాల వల్ల అతను అమెరికా వెళ్ళిపోయాడు. కంప్యూటర్ అక్కడే ఉంది, ఎలా ఉపయోగించుకోవాలో ఇంట్లో వాళ్ళకి చేత కాదు. అలాంటి పరిస్థితి మీ అందరికీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇంతకీ ఆ కంప్యూటర్ చాలా చైతన్యవంతమైనది. ఎప్పుడు చైతన్యవంతమైంది? ఉపయోగించుకునేవాడు ఉంటే. అలాగే ఉపయోగించుకోవడం రాకపోతే ఇవి రాతి విగ్రహాలాగే ఉంటాయి ఇక్కడ కూడా. అంచేత ఇవి రాతి విగ్రహాలే మాస్టారు అంటే నేనేం చేయలేను, కానీ ఇవి చైతన్యవంతమైనవి అన్నదానికి పెద్ద నిరూపణ ఏమిటి అంటే, ఇవన్నీ కూడా 3-4 రోజులు నడిచి వచ్చినటువంటి విగ్రహాలు. మీకు అదంతా తెలుసు. మీకు గుర్తుందో లేదో, కిందటి సంవత్సరం దేవీ నవరాత్రులు మొదలు పెడుతున్న రోజు పంచముఖి గాయత్రి అమ్మవారి విగ్రహం వచ్చింది ఇక్కడికి. గుర్తుందా? మీరు చాలామంది చూస్తుంటారు. అది 1 సంవత్సరం ముందర వాళ్ళు జైపూర్లో ఆర్డర్ ఇచ్చుకున్నారు. 4 రోజులు మాత్రమే మీ ఆశ్రమంలో ఉంచుతామని చెప్పి ఆశ్రమంలో ఉంచారు. అది ఆశ్రమంలో ఎన్నాళ్ళుందో మీకు తెలుసు కదా. తర్వాత తీసుకెళ్లారు వాళ్ళు, అక్కడ స్థాపించుకున్నారు. అది వేరే విషయం. అంటే మామూలుగా ఒక వ్యక్తి దేవాలయంలో విగ్రహం స్థాపించాలి అంటే వాడికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. ఇక్కడ 3వ రోజే. ఆ 3 రోజులు కూడా ఎందుకు పడుతోంది అంటే, మనకు సత్వరం రాగలిగే ప్రయాణ సాధనాలు లేవు కనుక. జైపూర్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 3 రోజులు పడుతుంది కనుక 3 రోజులు పట్టింది. మీరు ఇంకా వేగంగా రాగలిగితే 6 రోజే వచ్చేసేది. అంటే ఎంత శక్తి ఉందో ఇక్కడ మీకు తెలియాలి, ఎంత శక్తి ఇక్కడుందో మీకు తెలియాలి. కానీ కంప్యూటర్ అంత మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతారు. ఏం చేత? ఉపయోగించుకునేవాడు అక్కడ లేడు. లేకపోతే కంప్యూటర్ మూల పడేయటమేనా? ఉపయోగించుకుంటారా? మీకు చేత వచ్చినట్టుగా మీరు ముందు ఉపయోగించుకుంటూ ఉంటే ఆ తర్వాత మీరు కూడా దాన్ని నేను ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకోవచ్చు. అందుకు ఈ సిద్ధాంతాన్ని మీరు చాలా స్ట్రిక్ట్గా గమనించండి. ఆశ్రమంలోకి ఎవరు వచ్చినా ఇంకా మాట్లాడకండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను మాట్లాడతానంటే ఎలా? అంచేత ఇక్కడ పూర్తి మౌనం. మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్ళి మాట్లాడుకుని వచ్చేయండి. కనీసం ఆ మాత్రం తీవ్రత మీరు పాటించండి. ఎందుచేతంటే మీరు మౌనంగా ఉంటే దేవతలు చెప్పేదేదో మీతో చెప్తారు. మీరు భౌతికంగా మౌనంగా ఉండాలి. దాంతోపాటు మానసిక మౌనం కూడా ఉంటే తప్ప వాళ్ళు చెప్పేది అర్థం కాదు. తరగతిలో చాలా మౌనంగా కూర్చుకున్నాడు విద్యార్థి. వాడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఆ తరగతి అయిపోయాక తర్వాత క్లాస్ ఎలా ఎగ్గొట్టాలి అని ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళాలంటే అప్పుడే విడుదలైన సినిమా చూడాలి. అది ప్రణాళిక వేస్తున్నాడు వాడు. పైకి ఎంత శాంతంగా ఉన్నాడో వాడు తరగతిలోనే, కానీ ఆ మాత్రం శాంతంగా ఉన్నా తరగతి కొనసాగుతుంది. మిగతా వాళ్ళు డిస్టర్బ్ కారు. భౌతికమైనటువంటి శాంతి ఉంటే నాకు మానసిక శాంతికి వచ్చాక మౌనంగా ఉంటాను. మానసిక శాంతి వచ్చాక మీరు మౌనంగా ఉండక్కర్లేదు, మౌనం అయిపోతారు మీరు. అంచేత తలకి కిందులు చేయకండి. మీరు భౌతికమైన మౌనం పాటించడం నేర్చుకోండి. మీ అంతటి మీరు చేస్తారేమోనని మీకు 3 వారాలు కాలాన్ని ఇచ్చాను. ఇంకా ఉండరు కనుక కర్ర పట్టుకుంటా. మౌనం అంటే ఇంకా మౌనమే ఆశ్రమం లోపల, కానీ ఇక్కడ మాట్లాడవద్దు. జై గురుదేవు.